அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். ஸ்ரீயம் சரஸ்வதீம் கௌரீம் கணேசம் ஸ்கந்தமீஸ்வரம் ப்ரஹ்மாணம் வஹ்னிம் இந்திராதீன் வாசுதேவம் நமாம்யஹம். சமஸ்த சன்மங்களானி சந்து. மళ్ళీ కొద్ది రోజుల విరామం తర్వాతే తొందరగా ఇక్కడ కలుసుకోగలిగాం. అంబికా దర్బార్ బత్తి వారి సహజంగా ఈ బత్తే మనకు వెలుగుతుంది, కానీ ఇంకా చాలా సంస్థలున్నా మొత్తం మీద అంబికా వారి సర్వలోక జగదంబికా దివ్యానుగ్రహంతో మనం ప్రారంభించుకున్న అష్టాదశ పురాణాల్లో ఇది 15వ పురాణం. అగ్ని పురాణం కూడా ప్రారంభిస్తున్నాం. ఇది పూర్తయితే ఇంకా కేవలం 3 ఉన్నాయి. ఆఖరిని స్కాంద పురాణంతో పూర్తి చేస్తాం. ఎందుకంటే స్కాంద పురాణం ఇంచుమించుగా మహాభారతం ఎంత ఉందో అంతుంది. మహాభారతం 107,000 శ్లోకాలు అయితే దాదాపు అంత సంఖ్య ఉంది, కొద్ది తేడాలు. కాబట్టి భారతం తర్వాత అంత పెద్దదైన స్కాంద పురాణం చివరిన పెట్టామందుకే. ఈ తక్కిన పురాణాలన్నీ 20,000, 18,000, 11,000 ఇలా శ్లోకాలు ఉంటాయి. అగ్ని పురాణం కూడా 12,000 శ్లోకాల పురాణం. చాలా అద్భుతమైనవి ఉన్నాయి. కాకపోతే ఇందులో ఉన్న కొన్ని కథలు, అంటే కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, మహాభారత, రామాయణ కథలు ఉంటాయి. అవి ఇంతకు పూర్వం మనం చెప్పుకోవడం వల్ల అటువంటి కథలు వచ్చినప్పుడు మాత్రం వాటిని వదిలేస్తున్నాం. ఎందుకంటే యథాతథంగా క్షీరసాగర మథనం మొదలైన కథలు మనం చాలా పురాణాల్లో చెప్పుకున్నాం. అదే ఉంటుంది కనుక తక్కిన కథల్ని చెప్పుకుంటాం. ఇదివరకు పురాణాల్లో వచ్చిన కథల్ని వదిలేస్తున్నాం. ఎందుకనంటే చరిత చరణం కనుక శ్లోకం కూడా మార్పు లేకుండా అలాగే ఉంటుంది. పాలసముద్రం చిలకడం, లక్ష్మి పట్టడం, ఇవన్నీ మనం ఇంతకు పూర్వం దాదాపు అన్ని పురాణాల్లో ఎలా విన్నామో ఇందులో కూడా వస్తాయి. అటువంటివి తీసి తక్కినవి. ఇందులో జ్యోతిశాస్త్రం మీద బాగా దృష్టి పెడతాడు. అసలు వాస్తు అంటే ఏమిటో చెప్పాడు. ఇవాళ ఈ వాస్తు పండితులను బోర్డు పెట్టుకున్న వాళ్ళు, జ్యోతిశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగజేస్తాయి ఈ జ్యోతిశాస్త్రం. అసలు జ్యోతిశాస్త్రం ఇది. ఇటువంటివి తెలియకుండా ముహూర్తాలు పెట్టిన వాళ్ళ వల్ల చాలా ఆర్థిక నష్టం కూడా పోతారట కలియుగంలో. ఆ మాట కూడా రాసేశాడు ఇందులో. అంత అద్భుతంగా ఇందులో జ్యోతిశాస్త్రం గురించి దాదాపుగా ఒక 50-60 సర్గలతో కూడినటువంటి ఘట్టం ఉన్నది. 347వ పేజీలో 121వ ప్రకటన అంతా జ్యోతిశాస్త్రమే. తర్వాత కాలగణనం 124వ అధ్యాయం, 359వ పేజీ ఏమో జ్యోతిశాస్త్ర సారం. వీటిల్లో నానా యోగాలు కూడా చెప్పారు 123లో. అసలు నక్షత్ర నిర్ణయం ఏమిటి, ఈ బలం ఏమిటి, స్థాన విశేష గ్రహఫలం ఏమిటి, రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వరస పెట్టి ఏకధాటిగా చెప్పిన దివ్య పురాణం ఇది. అందుకే ఈ పురాణం వింటే కాలప్రభావం నుంచి బయటపడతాం. పురాణములన్నీ ఇంచుమించుగా నైమిషారణ్యంలో జరిగే. ఒకప్పుడు అలాగే నైమిషే హరిం ఈజాన ఋషయ సౌనకాదయ తీర్థయాత్ర ప్రసంగేనా స్వాగతం సోతమ బ్రువన్. ఒకప్పుడు నైమిషము అని పేరు కలిగిన ఒక దివ్యారణ్యంలో ఈ 18 పురాణాలు వింటున్న సౌనకాది మహర్షులు సోత మహర్షిని ఇలా అన్నారు. ఆయన అనేక తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చినవాడని చెప్పుకున్నాం మనం. తీర్థయాత్రలు బాగా చేసిన వాడైతేనే పండితుడు అవుతాడు గుర్తుపెట్టుకోండి. పురాణం చెప్పాలంటే ఇటు గ్రంథ పాండిత్యంతో పాటు క్షేత్రమహిమ కూడా తెలియాలి. ఇప్పుడు మనం అంబికాదేవికి విగ్రహం ఇలా ఉంటుంది, ఫలానా తోట ఉంది అని చెప్పాము అంటే అవన్నీ చూసి వచ్చిన మూలాన ద్వారకలో ఉంది, అంత పూర్వం ద్వాపరయుగంలో, మళ్ళీ కలియుగంలో ఇక్కడ వస్తుంది అని చెప్పడానికి అథారిటీ ఏంటి? పుస్తకంతో పాటుగా ఆ క్షేత్రం కూడా అంత పూర్వం చూడడం వల్ల. అదే మనం కేవలం పుస్తక పాండిత్యం క్షేత్ర మహిమ తెలియకపోయినా, క్షేత్రం తెలిసి పుస్తకం తెలియకపోయినా, అంటే శాస్త్ర పాండిత్యం లేకపోయినా మనిషికి కొంత శక్తి తగ్గుతుంది. సూతుడు ఇటు తీర్థయాత్ర మహిమ తెలిసినవాడు క్షేత్ర దర్శనం ద్వారా. సరిగా శాస్త్ర పాండిత్యంలో సూత మహర్షిని ఎవ్వరూ మించలేరు. ఈ సృష్టిలో ఎంత గింజుకున్నా మేమంతా కూడా ఆ సూతుడు వేదవ్యాసుడు యొక్క కాలి ధూళి అనుకుంటాం. ఇంత కష్టపడి చెప్పినా ఇంత పాండిత్యం ఉన్నా, ఎందుకంటే వాళ్ళు అపరావతారాలు. ఇది కలియుగం అవ్వడం వల్ల వాళ్ళ పాదపద్మాలు ఆశ్రయించి వాళ్ళని తలుచుకుని మనం జ్ఞానం పొందుతున్నాం. అంతే, మనకు ఉన్న అదృష్టం వాళ్ళని తలుచుకోవటమే. కాకపోతే మీరు కూడా అదృష్టవంతులే. ఏదో ఒక వంకతో ఒకనొక గురువుని ఆశ్రయించగలిగారు. ఆనాడు వ్యాసుణ్ణి సోతాది మహర్షులు ఆశ్రయించారు. ఆ వ్యాసుణ్ణి మీరు పొందలేకపోయినా వ్యాసుడి అపరావతారాన్ని మీరు ఆశ్రయించగలిగినందువల్ల మీరు అదృష్టవంతులయ్యారు. ఇంకా జగత్తులో జన్మము అంటే కొంతమంది కారణజన్ములు ఉంటారు, అందులో కృష్ణ గారు ఆయన నిజంగా కారణజన్ముడు. అంటే కుటుంబం అందరినీ ఎత్తట్లేదని కాదు, అందరూ ఆ కుటుంబం అంతా వంశం అంతా గొప్పది కాబట్టి ఆ వంశంలోకి వచ్చారు. కానీ ఒక వ్యక్తి గొప్పతనం దాన్ని గుర్తించడంలో ఉంటుంది. ఆవేదనతో అమ్మవారి కథ వినాలి అని ఒకనొక ఆర్తిభక్తి అంటాం అనమాట దాన్ని. ఆయన 96లో ప్రశ్నించగా దేవీ భాగవతం ఇక్కడ 40 రోజులు చెప్పుకోవడం జరిగింది. అందులో ఉన్న మిగతా పురాణాల విషయం కూడా విని అష్టాదశ పురాణాలు లోకానికి అందించాలి అనుకోవడం ఆ మహత్తరమైన కార్యక్రమం ఇంత కొంతకాలం పట్టినప్పటికీ మొత్తం మీద అప్పుడే 15 పురాణానికి వచ్చామంటే గ్రాండ్ సక్సెస్ కింద లెక్క. ఎక్కడో కానీ అరుదనమాట, అవ్వదు. ఒక్క నైమిషారణ్యంలో మాత్రం జరిగింది. తర్వాత చాలామంది ప్రయత్నించారు, ప్రయత్నించి ఎందుకో తెలీదు విఫలులయ్యారు. మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, హరిశర్మ గారని, హరిద్వార్లో ఉండేవాడు. ఆయన 18 పురాణాలు ఒక క్షేత్రంలో చెప్పాలనుకున్నాడు. ఆయన ఎందుకో 6 పురాణాలు చెప్పాక ఆయన కాలం చేశాడు. ఇలా చాలా గీతా ప్రెస్ వాళ్ళు రాసుకొచ్చారు, 18 పురాణాలు చెప్పకుండా చెప్పాలనుకున్న పౌరాణికులు చచ్చిపోయేవారట. ఏమిటో పౌరాణికులు పోవడమే 18 పురాణం అయ్యేలోపు. కానీ వేదవ్యాస మహర్షి ఆశీర్వచనం వల్ల నేను మాత్రం ఈ 18 పురాణాలు ఓ 30-40 సార్లు చెప్పేదాకా పోను, మీరు వదలమన్నా వదలను. అంచేత నాకు అది ఆశ్చర్యమే. ఆయన అన్నాడు అంతే, వేదవ్యాసుడు నన్ను ఎప్పుడో నా చిన్నప్పుడే ఆశీర్వదించాడు, మీకు చెప్పినా మీలో భక్తులు నమ్ముతారు, తక్కిన వాళ్ళు నమ్మకపోవచ్చు. నేను శ్రీశైలారణ్యాల్లోనూ చూశాను, హిమాలయ పర్వతాల్లోనూ చూశాను, పరమ నీలమేఘఛాయ శరీరుడు 2-3 తాడి చెట్ల పొడుగు ప్రమాణంలో ఉన్న వేదవ్యాస మహర్షిని ఇవాళ మళ్ళీ చెబుతున్నా మీకు, ఎర్రని జడలతో ఉన్న మహానుభావుడు, చాలా నీలంగా ఉండేవాడు ఆయన. ఆయన ఆశీర్వచనం దైవానుగ్రహంలో పొందడం జరిగింది. అప్పుడే నాకు తెలుసు పురాణాలు చెబుతానని. కానీ ఇన్ని పురాణాలు అయ్యేదాకా ఏనాడు మీకు ఆ దివ్యానుభూతి చెప్పలేదు, ఇవాళ చెబుతున్నా. అందువల్ల చెబుతున్నాను కృష్ణగారు కారణజన్ములు అని. అది ఆయన ద్వారా అవుతుందని కూడా నాకు ఏనాడో తెలుసు. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతోంది. 18 పురాణం అయ్యాక కృష్ణగారు మీ అందరికీ చెప్పారు కదా గురువుగారికి గండపిండేరం వేస్తామని, ఆ గండపిండేర సత్కారం గజారోహణం కార్యక్రమాలు అప్పుడు చూద్దాం. అదొక అద్భుతమైన యాత్ర అనమాట. బహుశా మానవ జీవితంలో మళ్ళీ నైమిషారణ్యం మనకి ఇక్కడ వచ్చింది. నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ సరస్వతి వచ్చింది. ఇక్కడికేమో ఈ జగదంబ పటం రోజు రోజు కొత్త కొత్త మార్పులతో సౌందర్యంతో వస్తున్నది. విగ్రహ ప్రతిష్ట నాటికి ఇన్నేళ్లలో దసరా పూజలు పొందుతున్నప్పటికీ ఎంత తేడా వస్తుందో చూడండి మీకు. అదే విగ్రహం, పోనీ కొత్త విగ్రహం పెడుతున్నారా, కాదు, కానీ ముఖంలో మాత్రం నానాటికి అమ్మవారు వచ్చి కూర్చుని ఆ కళలు చూపించేస్తుందన్నమాట. దివ్య కళ, జ్యోతికళ, మహాకళ, అత్యద్భుతమైన తేజస్సు అన్నమాట. కోటి సూర్యప్రభా భాసమాన కోటి చంద్ర సుశీతలయ్యి మొన్న విజయదశమి నాడు అమ్మవారు దర్శనమిచ్చింది. ఆనాడు పులకించిపోయి గంటన్నర ఉపన్యాసం చెబితే అక్కడ వాళ్ళు అన్నారు, ఇన్నాళ్ళయింది కుర్చీల్లో మేము కూర్చోవడం లేచిపోవడమే కానీ ఎవడు చెప్పినా వినలేదండి, ఈరోజే మొత్తం విన్నామండి అని. వెంటనే అక్కడ ప్రసాద్ గారు ఉంటే అంబికా ప్రసాద్ గారిని, అయ్యా ఈ దేవీ భాగవతం అక్కడెక్కడో చెప్పించను కదండి, మా గుళ్ళో కూడా చెప్పించండి అంటే ఆయన తప్పకన్నారు పాపం అనమాట. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఆ జగదంబ ముఖంలో అంత కళ ఉన్నది. అర్చనలు ఎలా ఉన్నా అక్కడికి వచ్చేటటువంటి పరమభక్తులు, ప్రధాన భక్తులు, అధిష్టాన భక్తులు గొప్పవాళ్ళు అయితే అమ్మవారి ముఖంలో ప్రసన్నం ఉంటుందిట, తక్కిన దోషాలుంటే కొట్టుకుపోతాయంటారనమాట. అంచేత వీళ్ళు వెళ్ళే వాళ్ళకి మేము గుడి కట్టించామని అహంకారం కాకుండా అమ్మ అమ్మ అంటూ అక్కడ కూర్చుని భక్తితో పూజిస్తూ ఉంటే అప్పుడు అమ్మ ప్రత్యక్ష రూపంలో కనపడదటండి, ప్రేమతో ఎదురుగుండా చూస్తూ ఉంటే నా భక్తులు నన్ను ఇక్కడ ప్రతిష్ఠించారు, నన్ను చూస్తున్నారు, వీళ్ల కోసమైనా ఇందులో నా కాంతిని నింపుదాం అనుకుంటుందన్నమాట. అటువంటి జగదంబ అనుగ్రహమే ఇదిగో ఈ 18 పురాణాలు, ఆనాడు సౌనకాదులు అడిగినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. సూత మహర్షి తీర్థయాత్రాచణుడు ఆయనతోటి దేవత సమానులైన సౌనకాది మహర్షులు అన్నారు, ఓ సోత మా అందరికీ పూజ్యుడివి, అసలు సర్వజ్ఞత్వం అంటే నీ దగ్గరే ఉన్నది, ఏన విజ్ఞాత మాత్రేణ సర్వజ్ఞత్వం ప్రజాయతే, నీవెలాగో అన్నీ తెలిసిన వాడివి, ఆ సర్వజ్ఞత్వం మాకు రావడానికి కావలసిన కథ చెప్పు, ఏది వింటే మాకు సర్వజ్ఞానములు తెలుస్తాయో అటువంటి చెప్పు అంటే అందులో అన్ని శాస్త్రాలు రావాలి. అందులో శాస్త్రాలు అంటే ఏమిటి, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, మీమాంస, ఈ 6 శాస్త్రాలు ఉండాలి అందులో. అందులో దేవతా సంబంధమైన ప్రతిష్టలు ఉండాలి, దేవతా లీలలుండాలి, త్రిమూర్తుల కథలుండాలి, అవతారాలు ఉండాలి, జగదంబ విభూతి ఉండాలి, ఇవన్నీ ఉన్నటువంటి కథని మాకు చెప్పు అనంటే అప్పుడు ఆయన చెప్పాడు, పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు భూలోకంలో తన లీలలు ఎన్నో చేశాడు, అందులో ఒక అవతారం అగ్నిస్వరూపం. మీరు కూడా భగవద్గీతలో చదివారు కదా, అగ్ని అంటే విష్ణుస్వరూపం, అగ్నిలోంచే దేవతలకు ఆహారం పెడుతుంది, అగ్ని వల్లే యజ్ఞం వస్తుంది. అగ్ని అంటే అమ్మవారికి 3వ కన్ను, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు, అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి. అందుకే ఏం చెప్పారు వరుసగా, త్రీక్షణై 3 కళ్ళు కలిగింది, ఆ 3 కళ్ళు ఇవి సుమా అని చెప్పారు. అటువంటి అగ్ని సాక్షాత్తు విష్ణువే, విష్ణువుకి అగ్నికి, విష్ణువుకి సూర్యుడికి తేడాల. విష్ణువుకి పూజ చేస్తే ఎంతో, సూర్యుడికి నమస్కరిస్తే అంతే, ఎందుకంటే సూర్య నారాయణుడు, అగ్ని కూడా అంతే. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు, నేను వైశ్వానరుడు అనే పేరుతో, అగ్నికి ఒక రూపం వైశ్వానరుడు అంటే, జాతవేదుడు, వైశ్వానరుడు, అలా అగ్నికి కూడా చాలా పేర్లున్నాయి. అందులో వైశ్వానరుడు అనే పేరుతో ఈ ప్రాణుల శరీరంలో ఉండి లోపల జఠరాగ్ని అనే పేరుతో ఉంటాడు. చతుర్విధములైన అన్నములు, మనం తిన్న అన్నములన్నీ ఆయనే జీర్ణం చేస్తున్నాడు. ఆ విష్ణుమూర్తి అగ్నిహోత్రుడిగా మన కడుపులో లేకపోతే తిన్న అన్నం జీర్ణం కాక విషమై ఆ క్షణమే వెళ్ళిపోతాం. అనారోగ్యాలకు గల కారణం ఏమిటి అంటే ఇదే, మనకి శరీరంలో జఠరాగ్ని లేకపోవటమే. అందుకే కృష్ణారాధన అన్నారు దానిని. అదిగో ఆ వెలుగుతున్న అగ్ని మొత్తం శ్రీమన్నారాయణ స్వరూపం. అందుకే అగ్నిహోత్రం వ్రేల్చి దశరథుడు ప్రాజాపత్య పురుషుడి ద్వారా పాయసం స్వీకరించి సంతానం పొందాడు. పుత్రకామేష్టి యాగంలో ఆ అగ్నిహోత్రుడి రూపంలో కనపడింది విష్ణువే. అటువంటి అగ్ని పరబ్రహ్మ, ఆయనని గురించి తెలుసుకుంటే సర్వజ్ఞత్వం వస్తుంది. అగ్ని అనే తత్వం పూర్తిగా తెలియటం మానవుడి వల్ల కాకపోయినా దానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెబుతా వినండి. 2 విద్యలను తెలుసుకోవాలి అంటున్నాయి ఉపనిషత్తులు. అందులో అథర్వణ వేదంలో ముండకోపనిషత్తు ఇలా అంటోందట, ప్రతి వ్యక్తి పుట్టాక ఎన్ని తెలుసుకోవాలి, 2 విద్యలు. అందులో ఒకటేమిటి, సగుణ విద్య, 2వది నిర్గుణ విద్య. సగుణ విద్య అంటే విగ్రహములు అన్నమాట. విగ్రహాలకి గుణం ఉంటుంది, రూపం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. మనకు కనపడతాయి. ఆకారం ఉంటే సగుణము. అమ్మవారు అనగానే మన ఇదిగో 8 చేతులు ఉన్నాయి, ఓ సింహం వాహనం ఉంది, శంఖం చక్రం ధనుస్సు ఇవన్నీ ఉన్నాయి, ఇది గుణాలు ఉన్నాయిగా. మరి కిరీటం ఉంది, ఇది కూడా ఆకారంలో ఒక లక్షణమే. వస్త్రం ఉంది, ఇలా గుణములుండి రూపముంటే దానిని సగుణము అన్నాం. కానీ నిజానికి అమ్మవారికి ఒక రూపం ఉందా? ఏమీ లేదు, మన కోసం కనపడుతుంది కానీ అలాగా. ఆవిడ మళ్ళీ అన్నీ ఏమీ లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు అగ్ని అమ్మ, వాయువు అమ్మ, ఆకాశం జగదంబ, భూమి జగదంబ, జలం జగదంబ, నేను మాట్లాడుతున్న మాట్లాడే శక్తి జగదంబ, వింటున్నాం ఆ వినికిడి శక్తి జగదంబ, ఈ పుష్పాలు ఫలాలు వాటిల్లో సువాసన రుచులు ఇవన్నీ జగదంబే. వీటన్నిటికీ రూపాలు ఎక్కడున్నాయి? గాలికి రూపమే ఉంటుంది, సువాసనకి రూపమే ఉంటుంది. కాబట్టి అమ్మవారు అసలు నిజానికి ఇవన్నిటికీ అతీతంగా అంతటా వ్యాపించిన చైతన్యము. మనందరిలో ఉన్న ఒకనొక దివ్య చైతన్యమే అమ్మవారు. అందుకే అమ్మవారికి ఆనందము అని పేరు, ఆనంద స్వరూపం. ఎవరికైనా ఆనందం కలిగిందంటే అది అమ్మే, దుఃఖం కలిగిందంటే అదే కలిపురుష ప్రభావం. ఆ కలిపురుష ప్రభావం నుంచి బయటపడడానికి ఆనందాన్ని పొందాలి. కాబట్టి ఈ సృష్టిలో రెండు విద్యలు ఉన్నాయి, ఒకటి సగుణ విద్య, రెండోది నిర్గుణ విద్య. విగ్రహారాధనతో రూపంతో కనబడేటటువంటి పరమాత్మని తెలుసుకోవడాన్ని సగుణ విద్య అంటారు. విగ్రహానికి సంబంధం లేకుండా ధ్యానం ద్వారా లోపల చైతన్యం కనపడితే, కాంతి కనపడితే అది నిర్గుణ పరబ్రహ్మ. ఈ రెండు విద్యలు తెలుసుకున్నవాడే మోక్షం పొందుతాడు. ఒకటి తెలుసుకుని రెండోది తెలుసుకోలేకపోయినా ఉపయోగం లేదు. ఒకప్పుడు ఇది చెబుతున్నది ఎవరు? సూతుడు చెబుతున్నాడు సౌనకాదులకు. అందుకని ఏమన్నాడు, నేను వ్యాసుడి కొడుకైన సుకుడు, పైలుడు మొదలైన మేమందరం కూడా వ్యాస శిష్యులం, బదరికా వెళ్ళాం. అహం సుకశ్చ పైలాద్యాహ గత్వా బదరికాశ్రమం వ్యాసం నత్వా పృష్టవంతః సోస్వాన్ సారమథా బ్రవీత్. మేము ముగ్గురం మరికొంతమందిని వెంట పెట్టుకుని బదరికావనానికి వెళ్ళాం. బదరికావనంలో వ్యాసుడి ఆశ్రమం ఉందనేది బదరి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, ముఖ్యంగా నాతో వచ్చిన వాళ్ళు చూశారు. వ్యాసుడి గుహ, గణేశ గుహ, అక్కడ వేద వ్యాస మహర్షి కఠోర దీక్షతో ఎక్కువ కాలం తపస్సు చేశాడు. అది సరస్వతీ తీరం. అక్కడికి వెళ్ళి మేము నమస్కరించాం. అప్పుడు ఆయన మాకు పురాణ సారం చెప్పాడు. వ్యాసుడు చెప్పినదే మేము మీకు చెబుతున్నాం, వినండి అన్నాడు సూతుడు. అంటే ఈ చెప్పిందంతా చివరికి వ్యాసుడే చెప్పాడు సుమా, నాదేం కాదు అని చెప్పాడు. ఏమని చెప్పాట, పూర్వం అగ్నిదేవుడు మునులకు, దేవతలకు, నాకు ఏం చెప్పాడో అది మీకు చెబుతున్నాను. అగ్ని చెప్పడం వల్ల ఈ పురాణమునికి ఏమని పేరు వచ్చింది? అగ్ని పురాణం అని పేరు వచ్చింది. ఎవరు చెబితే వాళ్ళ పేరు వస్తుంది. విష్ణుస్వరూపుడు గనక అగ్ని మాత్రమే ఇంత బాగా చెప్పగలడు, సామాన్యులు చెప్పలేరు. అటువంటి కథ. వ్యాసుడు వశిష్ఠుని ద్వారా విన్నాడు, వశిష్ఠుడు అగ్ని ద్వారా విన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు వరుసగా మనకి క్రమం? సౌనకాదులకి సూతుడు చెబుతున్నాడు. ఆ సూతుడు ఏమన్నాడు, మా గురువు గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన మాకు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, నేను వశిష్ఠుని ద్వారా విన్నానన్నాడు. వశిష్ఠుడు ఏమన్నాడు, అగ్ని ద్వారా విన్నానన్నాడు. అంత గొప్ప పురాణం ఇది. దీనికి బ్రహ్మ విద్య అని పేరు. బ్రహ్మని ఈ సృష్టి మొత్తము పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మ, బ్రహ్మ అంటే ఈ నాలుగు ముఖాల బ్రహ్మ కాదు సుమా, పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపం, కాంతి స్వరూపం. సృష్టికి మూల కారణమైన దానిని పరబ్రహ్మ అంటారు. ఆ ఆనందం పొందడమే బ్రహ్మానందం. అటువంటి పరబ్రహ్మని ఈ పురాణంలో చెప్పారు గనుక ఈ పురాణాన్ని అగ్ని పురాణము అన్నారు. ఇది సర్వదేవతలకి సుఖం కలిగించే పురాణం. ఇది ఋగ్వేదములో నుంచి వచ్చిందిట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పురాణం? వేదాలలో ఋగ్వేదం నుంచి వచ్చింది. అందుకే ఈ పురాణం మరింత గట్టి పురాణం. పురాణములలో నాలుగు వేదాల నుంచే పుట్టే పురాణాలు కూడా, కానీ ఋగ్వేదం మొదటి వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో ఋగ్వేదం మొదటి వేదం అవ్వడం వల్ల ఋగ్వేదం నుంచి పుట్టినటువంటి అగ్ని పురాణానికి, దేవీ భాగవతానికి, మత్స్య పురాణానికి విలువ ఎక్కువ. అది కారణం. దీనికి సాక్షాత్తు అపరబ్రహ్మని ప్రతిపాదించడం వల్ల అగ్ని పురాణము అని పేరు వచ్చింది. అగ్నినోక్తం పురాణం యదాగ్నేయం బ్రహ్మ సంహితం
భుక్తి ముక్తి ప్రదం దివ్యం పఠతాం శృణ్వతాం నృణాం.
అగ్ని చెప్పిన పురాణం ఆగ్నేయ పురాణం, ఇది వేదంతో సమానం. ఇదేమన్నాడు, యదా ఆగ్నేయం బ్రహ్మ సంహితం దివ్యం వేద సమానం అని. ఈ పురాణం వేదమే, ఇంకా వేదానికి దీనికి తేడా చెప్పక్కర్లా. ఇది చదివేవారికి వినేవారికి అందరికీ భుక్తి ముక్తి అన్నీ ఇస్తుందన్నమాట. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, మునులతో పాటు వెళ్ళాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కాలాగ్ని స్వరూపుడై ధగ 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 వెలిగిపోతున్నాడు. ఆయన ముఖమే అగ్ని, విష్ణువు యొక్క ముఖం ఏమిటి? అగ్ని. మీరు ఎప్పుడైనా విష్ణు సహస్రనామం చదివారు కదా, అందులో ఏమని ఉంటుంది? భూః పాదౌ అంటే భూమి పాదములు, యస్య నాభిహి వియత్, వియత్తలము ఆకాశతలమే ఆయనకి నాభి, స్వర్గంలో ఒక లోకం వియత్ అనమాట. అసుర నిలహ చంద్ర సూర్యౌ చ నేత్రే, చంద్రుడు సూర్యుడు కళ్ళు, కర్ణావాశాహ అంటే చెవులు దిక్కులు, శిరోద్యౌ తలకాయి ద్యోలోకం, ముఖమపి దహనో అంటే ముఖము అగ్ని. చెప్పారా, రోజు విష్ణు సహస్రనామం చదివాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇందులో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ధ్యాన శ్లోకంలో, ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిం అంతస్థం యస్య విశ్యం సురనరఖగగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశన్నమామి. అప్పుడు మనం విశ్వం విష్ణు వషట్కారం తర్వాత ధ్యానం అయ్యాక చెబుతాం. అందులో ఏమన్నారు, ముఖమపి దహనః, విష్ణువు యొక్క ముఖము అగ్ని. అందువల్ల అగ్నికి విష్ణువుకి తేడా ఉంది, ఆయన ముఖం విష్ణువు అయితే ముఖం అగ్ని అయితే. అంచేత కాలస్వరూపంతో ధగధగ ముఖం వెలిగిపోతూ ఉండగా అగ్నికాంతితో జ్యోతిస్వరూపుడై పరాత్పర బ్రహ్మయ్యై జ్ఞానకర్మలతో పూజింపబడే విష్ణువు కనపడ్డాడు వశిష్ఠాదులకి. అప్పుడు ఆ వశిష్ఠుడు ఆయనతో ఇలా అన్నాడు, మహాత్మా, నరుడు సర్వజ్ఞత్వం పొందాలి, బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, సంసారమనే సముద్రం దాటాలి, అటువంటి బ్రహ్మను గురించి నాకు చెప్పు అనగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఇలా అన్నట్ట, అగ్నిస్వరూపుడై అంటే అగ్ని రూపంతో చెప్పాడు, నేనే విష్ణువుని, నేనే కాలాగ్ని రుద్రుణ్ణి, సర్వస్వరూపాన్ని సర్వకారణాన్ని, అంచేత మీకు విద్యాసారం చెబుతా. శ్రీమన్నారాయణుడు మత్స్యకూర్మాది రూపాలు ధరించి సృష్టిని రక్షించాడు. సృష్టి స్థితిలయాలు మూడింటికి మూలకారకుడయ్యాడు. మనువుల్ని సృష్టించాడు, మన్వంతరములు సృష్టించాడు, వంశములు నిలబెట్టాడు, పర అపర అనే రెండు విద్యలిచ్చాడు. అందులో పరవిద్య ఇదిగో సాక్షాత్ పరమాత్మ గురించి తెలియజేస్తుంది. ఇక అపర విద్యలో లౌకికమైన విద్యలు ఉంటాయి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు, ఈ వేదాంగాలు ఇవి ఆరు. కోశం, మీమాంస, ధర్మశాస్త్రం, పురాణం, న్యాయశాస్త్రం, ఆయుర్వేదం, సంగీత శాస్త్రం, ధనుర్వేదం, అర్థశాస్త్రం, ఇవన్నీ కలిస్తే అపర విద్య. అపర విద్యలో ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే పైన లేవు, ఇక్కడే ఉన్నాయి ఇవి. ఇక పరవిద్య అంటే ఇక్కడ ఉండదు, పైన ఎక్కడో ఉంటుంది, అది కనపడదు, చూడశక్యం కాదు విద్యకి. మీరు కళ్ళు మూసుకు ధ్యానం చేస్తే అనుభూతి వచ్చింది, అమ్మవారు కనపడింది, దానికి ఏముంటుంది రూపం, అది ఎలా చూడగలుగుతాం? మళ్ళీ కళ్ళిప్పితే ఏం కనపడదు, అనుభూతి ఆనందం. మామూలుగా పప్పు తింటేనే రుచి ఎలా ఉందంటే రుచి చెప్పలేరు మీరు, రుచి కనపడుతుందా? అనుభవించాలి. పరమాత్మ సంబంధమైన ఆనందం అనుభూతి, అది కనపడదు. అందుకే దానిని అపర విద్య అన్నారు, దాన్ని ఏమన్నారు పరవిద్య అన్నారు. చూడశక్యం కానిది అది, దానికి గోత్రం లేదు, శాఖ లేదు, నిత్యం ఉంటుంది. పైకి ఎక్కడెక్కడికో వెళ్లే కొద్దీ కనిపించే దివ్యశక్తి అది. కేవలం భౌతికం భూలోకంలో ఉన్న విద్యలేమో అపర విద్యలు, భూలోకం దాటి వెళ్లే విద్యలు పరవిద్యలు. అందుకే అమ్మవారికి పరాశక్తి అని పేరు. ఇక్కడ మన శక్తులు ఏమిటి? అపరాశక్తి. రెండు ఆవిడిచ్చేదే మళ్ళీ, అందుకే పరాపర అంటాం, విద్యా విద్య అంటాం ఆవిడ్ని. ఇంకా ఆ విశేషాలు జాగ్రత్తగా చెబుతున్నా విను. స్వామివారు లోకంలో ముందు అపర విద్యలు వ్యాపింపచేశాడు, లౌకిక విద్యలు ఇచ్చాడు. లౌకిక విద్యలు అంటే ఇక్కడ మనం బతకాలి, ఇక్కడ మనం యజ్ఞాలు చేయాలి, ఇక్కడ పొలాలు పండించాలి, జలాన్ని నిలబెట్టాలి, ఇవన్నీ లౌకిక విద్యలు. ఇవే మనకి వేదాలు చెప్పినవి. వేదములు లౌకికత్వం ఇచ్చి తద్వారా అలౌకికత్వం ఇస్తాయి. అందులో మొట్టమొదటి అవతారం ఈ భూమండలంలో విత్తనాలని వాటిని రక్షించడానికి వచ్చిన అవతారం మత్స్యావతారం.
మత్స్యావతారం వక్ష్యేహం వశిష్ఠశృణువై హరేహే అవతార క్రియా దుష్ట నష్ట్యై సత్పాలనాయహి.
ఓ వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తి ధరించిన మత్స్యావతారం గురించి చెబుతా విను. అవతారాలన్నీ దేనికోసం వస్తాయి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే. ఒకప్పుడు గడచిన కల్పంలో, ఇప్పుడు మనం 7వ కల్పంలో ఉన్నాం కదా, ఇప్పుడు చెప్పింది 6వ కల్పంలో, బ్రహ్మగారు నిద్రించాడు. దానికి ప్రళయము అని పేరు. దానికి నిమిత్త ప్రళయం అంటాం. మహాప్రళయం వేరు, అప్పుడు బ్రహ్మేమిటి, మొత్తం సమస్తాలు వెళ్ళిపోతాయి. ఈ బ్రహ్మగారి నిద్ర నిమిత్త ప్రళయం. నిమిత్త ప్రళయ కాలంలో ఈ భూలోకాలన్నీ సముద్రంలో కలిసిపోయాయి. ఎంత గట్టిగా ఒక చిన్న నది విజృంభిస్తే, ఓ తుంగభద్రో, ఓ కుందు నదో, కృష్ణానదో విజృంభిస్తే మనం ఏం చేయలేం. అటువంటిది ఇన్ని నదులు ఒకేసారి పొంగిపోయేలా చేసి సముద్రంలో కలిపేస్తట భూమి అంతటిని. అది నిమిత్త ప్రళయం. ఇంకా మహాప్రళయ కాలంలో 7, 7, 14 లోకాలు మునిగిపోతాయి. బ్రహ్మ కూడా మునిగిపోతాడు, విష్ణువు బొడ్డులోకి వెళ్ళిపోతాడు, విష్ణుమూర్తి కూడా చివరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అది మహాప్రళయం. ఆ జల ప్రళయాన్ని అసలు చూడలేడు మానవ మాత్రుడంతా కూడా. అంత భయంకర ప్రళయ కాలంలో భూలోకాదులన్నీ సముద్రంలో మునిగిపోయాయి. సరిగ్గా ఆ మునిగిపోవడానికి ముందు ఇంకొక 7-3 రోజుల్లో మొత్తం నశిస్తుందనగా, వైవస్వతమనువు సూర్య భగవానుడు కొడుకు ఆయన. ఎవరు కొడుకు? సూర్యుడికి, సంధ్యాదేవికి పుట్టినవాడు. మనం మార్కండేయ పురాణంలో బాగా చెప్పుకున్నాం ఆ విషయం. ఆ వైవస్వతమనువుకి శ్రాద్ధదేవుడు అని పేరు. అంటే శ్రద్ధగా ఏ పనైనా చేస్తాడు. అసలు ఈ శ్రాద్ధములన్నిటికీ ఆ పేరు అలాగే వచ్చింది, శ్రద్ధగా చెయ్యాలని. మన వాళ్ళు పరమ పాపాత్ములైపోయి అసలు శవం పేరు చెబితే భయపడిపోయి లేనిపోని దానికి సృష్టించి పుట్టగించి చివరికి అపవిత్రం చేసి పారేస్తున్నారు. ఏ ఇంట్లో శవాన్ని పడుకోబెడతారో ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంతో సమానం. ఏ ఇంటి ముందు శవాన్ని తగలబెట్టేదాకా ఉండడానికి ఆస్కారం ఇస్తారో ఆ ఇల్లు మణిద్వీపంతో సమానం. ఎవడు శవాన్ని మొయ్యడానికి కూడా పెడతాడో వాడు అడుగు తీసి అడుగు వేసేసరికల్లా అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. అసలు మామూలు దేవతా పూజల కంటే పితృదేవతా పూజలకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ విషయం మనం మర్చిపోయి, అయ్య బాబోయ్ ఆ ఇంట్లో ఎవడో శవం వెళ్ళిపోయాడంట, అది అంటరాని ఇల్లంట, అసలు అక్కడ దేవుణ్ణే పెట్టకూడదట, పూజలు చేయాలట, వాళ్ళు అడ్డం కట్టాలట, ఎవడు చెప్పాడు నీకు, ఏ చూపించండి నాకు, ఎక్కడ చూపించే ఏదన్నా శాస్త్రంలో ఉందేమో చూపించమని చెప్తాను. చెబితే నేను మొత్తం 18 పురాణాలు మానేసిపోతాను. మనం సొంత పెత్తనంతో అత్యంత పవిత్రమైన శివతత్వం కలిగినటువంటి శవాన్ని శవం అని చేసి చివరికి కంపు చేసి మన మతం పాడు చేశాం. అన్యమతాల వాళ్ళకి మనకి అదే తేడా. ఒకడు శవం లేస్తే కొన్ని 100 మంది భక్తితో వెళ్ళి ఊరేగిస్తారు, పూజిస్తారు, అందువల్ల శక్తులు పొందుతున్నారు. మధ్యలో మనకి తెలిసి తెలియని వాళ్ళు ఎవరో వచ్చారు, ఓ 200-300 మధ్యలో కంపు చేసి పారేశారు. దాంతో ఎక్కడైనా శవం కనబడచాలంటే భయం అనమాట. నీ శరీరం ఏమవుతుంది రేపు పొద్దున్న, ఎవడైతే శవాన్ని చూసి ద్వేషిస్తాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడి శవం దిక్కులేని శవం అవుతుందని చెప్పారు. చూడండి కావాలంటే ఎంత ప్రమాదకరమో అది. ప్రతి శవము ఒక శివం, అది మంగళస్వరూపం. అది వాళ్ళ మనం కూడా రేపు పొద్దున అలా మారిపోయేవాళ్ళమే. ఈ శరీరాలు ఏమన్నా శాశ్వతమా? ఇవాళ నువ్వు ఆ శవాన్ని జుగుప్సతో చూసి వెళ్ళిపోతే, దాని మీద ఓ పిచ్చమాట మాట్లాడితే రేపు నీగతే అవుతుంది, నిన్ను చూడడానికి ఎవడొస్తాడు? అందువల్ల ఇక మీదట నా భక్తులు మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ చాలా తీవ్రమైన వ్యాసాలు చక్కగా అందంగా తయారు చేస్తున్నాను పురాణ ఆధారంతో. అనుక్షణం పదే పదే అశ్వమేధ ఫలం లభేత్తన్నాడు. దేవీ భాగవతంలో చెప్పారు, ఇది ఈ అగ్ని పురాణంలో చెప్పారు, సమస్త పురాణాల్లో చెప్పారు. శవం ప్రాణం పోయిన తర్వాత దాన్ని మోస్తే, అడుగు తీసి అడుగేస్తే అశ్వమేధ ఫలం వస్తుందన్నారు. ఆఖరి పురాణం స్కాంద పురాణం ఉంది కదా, అందులో కాశీఖండంలో ఏం చెప్పారో తెలుసా? నగంగయా తయాభేదో యా నారీ పతిదేవత. భార్య భర్త ఉన్నంత వరకే విలువ పొందుతోంది ఈ కలియుగంలో, ఎంత మూర్ఖులరా అని అడిగాడు అగస్త్య మహర్షి. ఎవరిని? ఆ శ్రోతగా చేసుకుని భార్యని. బ్రహ్మాది దేవతలు, వశిష్ఠుడు, అంగిరసుడు వీళ్ళంతా కూడా లోపాముద్రతో అన్నమాట. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే మీకు ఆ శ్లోకం చూపిస్తా. అందులో ఏమన్నాడో తెలుసా? భర్త చచ్చిపోయిన వెంటనే ఆ స్త్రీ గంగానదితో సమానమాట. నా గంగయా తయా వేదో, ఆవిడికి గంగతో తేడా లేదన్నారండి. గంగానదికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది కాబట్టి పూర్వ ఉత్తరం రాసేటప్పుడు ఏమనేవారు? గంగాభాగీరథీ సమానురాలైన అని రాసేవారు. ఇంకొకటి చెప్పాడు, శివ ఉమా సాక్షాత్ దేవి, సాక్షాత్ ఉమాదేవి పార్వతీదేవి మంగళస్వరూపిణి, ఎంతో ఈవిడంత. ఇంట్లో ముత్తైదు కాదు, ముందు దండం పెట్టవలసింది. భర్త పోయిన స్త్రీకి వెళ్ళి ముందు దండం పెట్టి అప్పుడు ముత్తైదువుకి దండం పెట్టాలట. అసలు శాస్త్రం అది. మన వాళ్ళు ఎందుకో కానీ లేనిపోయినవి కల్పించి కొంతమంది ఏ కౌలు పుట్టించారో వాళ్ళు మహాపాపాత్ముడి కింద లెక్కన దృష్టిలో అనమాట. ముందు లేచి వాళ్ళకి దండం పెట్టు. అలా పెడితే కైలాసం పదమిచ్చతి పదం రుచ్యతి, కైలాసం అనే పదం పొందుతావట. లేవగానే ముందు వాళ్ళకి దండం పెట్టమని చెప్పాడు. అటువంటిది పాప వాళ్ళకేమో అన్నం పెట్టకుండా శ్రీనాథుడు కొంత అన్యాయం చేశాడు. ఇక్కడ సంస్కృతంలో ఉన్న కాశీఖండాన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు చెప్పలా, తక్కినవన్నీ పద్యాల్లో ఏం చెప్పాడంటే ఆడవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, రాత్రిపూట ఉప్పుడు పిండి తినాలి, ఇవి మాత్రం చెప్పు ఊరుకున్నాడు. అసలు వాళ్ళని సాక్షాత్తు పార్వతీ సమానురాలు అని చెప్పాలి. అవి మానేసి మనం పిచ్చి పిచ్చివి చెప్పడం అనమాట. నాకు కూడా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందుకనమాట. ఏదో అక్కడ పూజ చేయకూడదట, ఇంట్లో ఎవడో పోతే ఆ శవం ఉన్నప్పుడు ఎక్కడే